ఆరాధన విని బాగానే ఉంది, ఇది చేద్దాం అని అనిపిస్తే మంచి ముహూర్తం చూడండి మాస్టర్, నా జాతక చక్రం ఇస్తున్నాను నేను, దశ అంతర్దశలో అంతా క్యాలిక్యులేట్ చేసి ప్రస్తుతం శనిమహాదశ నడుస్తుంది, 19 ఏళ్ళు లాభం లేదు అంచేత ఈ 19 ఏళ్ళు ఏం చెప్పకండి, ఎందుకంటే శనిమహాదశ నడుస్తుంది. దాని తర్వాత బుధ మహాదశ వస్తుంది, బుధుడు పవర్ఫుల్ ప్లానెట్ కాదు అంచేత అతనో 17 ఏళ్ళు ఉంటాడు అంచేత ఈ 19 ఏళ్ళు ఈ 17 ఏళ్ళు వదిలేయండి సార్, తర్వాత వీడు ఉండడు ఉంచండి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాక కదా ఈ డౌట్ వస్తుంది సాధన మొదలు పెడదామని, 50 ఏళ్ల తర్వాత 19 అంటే 20 70, దాని తర్వాత 17 ఏళ్ళంటే ఫినిష్. వాడు ఒకడు ఫినిష్ కాకపోయినా సాధన చేసేటటువంటి స్థితిలో ఉండడు, అప్పుడు నిజమైన ముహూర్తం ఎప్పుడు వస్తుంది, ఇంకో జన్మలో వస్తుంది. అంచేత అలాంటి ముహూర్తాల వేటలో పడకుండా యది బుద్ధి కృతాదృష్టం అగస్త్యేత్వం మహాముని, ఆ అగస్త్యుణ్ణి ఆ కళ్యాణకరమైనటువంటి ఆత్మను నువ్వు దర్శించదలుచుకుంటే అజ్జైవ గమనే బుద్ధి, నీ బుద్ధిని ఇవాళ నుంచే నేను సాధన చేస్తాను అని మొదలెట్టండి, ఎప్పటి నుంచో కాదు, ముహూర్తాలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, మీరు చేయదలుచుకుంటే ఈ క్షణం నుంచే చేయండి అని గాయత్రి మంత్రం, గాయత్రి రామాయణం యొక్క మొదటి పాదము తత్ సవితుర్వరేణ్యం. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంఘటన ఆధారంగా గాయత్రి రామాయణంలో మనం చదువుకున్నాం. ఇవాళ తర్వాత శ్లోకాలు చూద్దాం. భర్గో దేవస్య ధీమహి. ఈ భర్గో దేవస్య ధీమహిలో మొదటి అక్షరం భ. భరతస్యార్యపుత్రస్య శశ్రూణా మమచ ప్రభో మృగ రూపమిదం దివ్యం విస్మయం జనయిష్యతి. సాధన మొదలెట్టాడు, ఎప్పటి నుంచి మొదలెట్టాడు, గాయత్రి రామాయణంలో ఈ శ్లోకం 8వ శ్లోకం పూర్తయిపోగానే సాధకుడు అయిపోయాడు. ఇంచేత అజ్జయవ అన్నాడు కదా, ఇంచేత మనమందరం సాధకులు స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోగానే ఏమవుతుంది, సాధన చేయగానే సూక్ష్మ జగత్తులో ప్రవేశిస్తాం మనం అంతేగా. సూక్ష్మ జగత్తులో ప్రవేశించినప్పటి నుంచి అడుగు అడుగునా కూడా గందరగోళమే, అడుగు అడుగునా గందరగోళమే. సాధన అంత సులభంగా జరుగుతుంది అనుకోకండి. ఏం గందరగోళాలు వస్తాయో చెప్తున్నాడు మొదటి శ్లోకంలోనే. భరతుడికి మీకు సీతాదేవి చెప్తోంది, మొదట మీకు అనలే, మొదట ఎవరికంది, మరిదికి. భరతుడికి మీకు భరతస్య ఆర్యపుత్ర శశ్రూణాం, ఆవిడకి ఎంతమంది అత్తలున్నారు, ఒక అత్తతోనే ఇంత గందరగోళం పాపం, అందుకే సీత వనవాసం వచ్చేస్తానందేమో, ఉండలేక రాముడు లేకపోతే. అంచేత ఎంతమంది అత్తలున్నారు, 3 అత్తలు. అంచేత మా అత్తలకు ఈ దివ్య మృగరూపమైనటువంటి, అంటే ఎక్కడ సంఘటన చెప్తోంది, ఇది బంగారు లేడిని చూసింది, అలా అలా గెంతుకుంటూ వెళ్ళిపోతోంది, అది నాకు కావాలి అని చెప్తోంది. కానీ తన కోసం కాదుటది, ఎవరి కోసం కావాలంటది, భరతుడికి ముందు, తర్వాత మీకు రాముడికి, తర్వాత 3 అత్తలకి. ఈ మృగ రూపము విచిత్రమైనటువంటి బంగారు లోయిది చాలా ఆశ్చర్యం కలగజేస్తుంది. ఒకవేళ దాన్ని మీరు జీవించి ప్రాణాలతో పట్టుకోలేకపోతే దాన్ని చర్మం ఉంచైనా తీసుకొచ్చేయండి. ఒక సంఘటన ఏం జరుగుతుంది, సూక్ష్మ జగత్తులో సాధన మొదలెట్టే ముందు చాలా విచిత్రమైనటువంటి అనుభూతులు వస్తాయి మొదట్లోనే. తర్వాత అనుభూతులు కంటిన్యూ కావు, తర్వాత కంటిన్యూ అవటం మొదలెడితే ఇంకా మీరు సాధన మానేసి అవి చూస్తూ కూర్చుంటారు సినిమా చూస్తున్నట్టు. కానీ మొదట ఎందుకు అనుభూతులు వస్తాయంటే బిగినర్స్ లక్లో లాగా గ్యాంబ్లింగ్ లో వాటిలో ఆ అనుభూతులు వస్తే తప్ప మీకు చేయాలి అనిపించరు. ఒకసారి రుచి తగిలాక మళ్ళా తగులుతుందేమో, మళ్ళీ తగులుతుందేమో, ఇవాళ కాబట్టి రేపైనా తగులుతుందేమో. మృగము, మృగము అంటే దేనికి సంకేతం, ఆధ్యాత్మిక జగత్తులో లేడి మనస్సుకి సంకేతం. మనస్సు భౌతిక జగత్తులోనే సైంటిస్టులు వాళ్ళు మనస్సును వశం చేసుకునే కదా ఇన్ని అద్భుతాలు చేయగలుగుతున్నారు. మరి సాధకుడు ఎప్పుడైతే మనస్సుని కంట్రోల్ చేయటం మొదలెడతాడో సూక్ష్మ జగత్తులో అత్యంత అద్భుతమైనటువంటి అనుభవాలు లభిస్తాయి వాడికి. ఆ అనుభవాలు వాడికి దగ్గరగా ఉన్న వాళ్ళతో పంచుకోవాలనిపిస్తుంది సహజంగానే. ఇంతే కదా, నువ్వు చేసావు, ఏదో సాధన చేస్తున్నావు, ఏదో అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది, నీకేమనిపిస్తుంది, నీకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళకు చెప్పుకోవాలనిపిస్తుంది. ఆ దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి చెప్పిన చేత అత్తలతో ఆవిడికి కోపం లేదు. మరుదులు అత్తలు చాలా దగ్గర అనమాట, రాముడు అంత దగ్గరగా ఉండేవాళ్ళు. అంచేత ఆ ముగ్గురికి ఆవిడ మార్కులు వేసింది. లక్ష్మణ్ పేరు ఎందుకు చెప్పలే, లక్ష్మణ్ అక్కడే ఉన్నాడు, లక్ష్మణ్ అక్కడే ఉన్నాడు కదా. మిగతా ఇద్దరు ఇంకోడు అవడం మిగిలిపోయాడు. ఎందుకు చెప్పలేదు శత్రుఘ్నుడు గురించి, ఎక్కడ ఆలోచిద్దాం, శత్రుఘ్నుడు గురించి ఎందుకు చెప్పలేదు శత్రుఘ్నుడి క్యారెక్టర్ రామాయణంలో అత్యద్భుతమైనటువంటి క్యారెక్టర్. సాధనా జగత్తులో వెళ్ళినటువంటి వాళ్ళకి శత్రుఘ్నుడి యొక్క విలువ తెలుస్తుంది తప్ప, మామూలుగా రామాయణం మీద లెక్చర్లు కొట్టే వాళ్ళకి ఆ శత్రుఘ్నుడి యొక్క విలువ తెలియదు. రామాయణంలో ఒక చిన్న సంఘటన చెప్తాను నేను మీకు శత్రుఘ్నుడి యొక్క విలువ తెలియటానికి. అసలు రాజు అవ్వాల్సిన వాడు అడుగుకు పోయాడు. ఎవరి కోసం రాజ్యం అడిగాడో వాడు అడవిలో ఉన్నట్టేగా, నందిగామలో అయోధ్యకి దూరంగా ఒక పల్లెటూరులో కుటీరం వేసి కూర్చున్నాడు. ఇంకోడు మిగిలాడు, వాడు అన్నగారికి స్నేహితుడుగా అన్నగారి వెనకాతలు తోహలా వెళ్ళిపోయాడు. మొత్తం బరువు ఎవరి మీద పడింది? బాధ్యత అంతా మోసింది శత్రుఘ్నుడు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూర్చున్నట్టు ఒకరోజు రామాయణంలో ఒక సీన్ చెప్తాడు వాడు. అందరూ కలిసి తింటారు కదా, ఇక్కడలాగా మేము రాస్తున్నాం అని చెప్పి మేము కసేపు ఆగండి మీ తర్వాత తినండి అని ఏం కాదు, అంతా టైం ప్రకారం తింటారు. ఎందుకు మనం తిన్నాము నాకు ఆశ్చర్యమేస్తుంది. రాజులు అవ్వాలి కాబోలు తినాలంటే, మరి రాజులు అవ్వదలుచుకుంటే కలిసిమెలిసి తినండి అని చేత ఎదురకుండా ముగ్గురు అమ్మలు మహారాణిలు ముగ్గురు వచ్చి కూర్చున్నారు. మరి రాజుగారి బ్రేక్ఫాస్ట్ అయ్యి ఊహించుకోవచ్చు కదా ఎలా ఉంటుందో. తెలిపాడు ఎవరు? శత్రుఘ్నుడు. నోట్లో పెట్టుకోబోతూ ఉంటే రాముడు గుర్తొచ్చాడు. అడవిలో ఉన్నాడు, తిన్నాడో లేదో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, లేకపోతే ఏదైనా ఒక సింహం ఏదో అతన్ని వెంటాడుతూ ఉంటే ప్రాణభీతితో పరిగెడుతున్నారేమో, ఎన్నాళ్ళ బట్టి తిండి లేదు. ఆ వెనకాతలే లక్ష్మణుడు. ఉందో లేదో తిండి లక్ష్మణుడికి, ఇంకా నోట్లో వెళ్ళదు. పోనీ భరతుడు అన్న తిన్నప్పుడు నేను మాత్రం ఇంత అద్భుతమైనటువంటి తిండి ఎందుకు తినాలి? నేను తిన్నాను, పళ్ళు ఫలాలు తిన్నాడు. పళ్ళు ఫలాన్ని ఇంకా రాయల్ ఫుడ్ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇప్పుడున్న గందరగోళంలో చూస్తే, కానీ వాళ్ళకు అనిపించదు కదా రాజులకి అని అలా దింపేయబోయట ఆ కళ్ళమ్మట నీళ్లు ఉబ్బుకుతూ ఉంటే. ఇవాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా, ఎంత తల్లులైనా ప్రోటోకాల్ ఉంటుంది, అందుకని రాజులు అవ్వడం కోరుకోరు. ఆయన ముందు నోట్లో ముద్ద పెడితే తప్ప మరి మిగతా వాళ్ళు తినరు, స్టార్ట్ చేయరు డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ. వాడు కూడా పెట్టుకుపోతున్న వాళ్ళకి కింద దింపేశాడట, చూశాడు కబుక్కు నోట్లో పెట్టి మింగేశాట. శత్రుఘ్నుడి యొక్క తత్వము, శత్రుఘ్నుడు అలా జీవించాడు పద్నాలుగేళ్ళు. అసలు కష్టం ఆడుపడ్డాడు. మీకు ఐడియా ఉంటే సాధనలో ఇక్కడ ఉండి ఆధ్యాత్మిక సాధన చేసుకోవటం గొప్ప, అడవికి వెళ్ళిపోయి చేసుకోవటం ఏముంది గొప్ప? అడవికి వెళ్ళిపోతే ఇడ్లీలు ఇచ్చేవాడు, సాంబార్ ఇచ్చేవాడు, చచ్చినట్టు ఉన్నది ఏదో తినాల్సిందే. కానీ కేదార్నాథ్ బద్రీనాథ్కి వెళ్తే మాత్రమే నేను గ్యారంటీ ఇస్తున్నా మీకేం ప్రాబ్లం లేదు, అక్కడే ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది. వెళ్ళొచ్చిన వాళ్ళందరూ చెప్తారు గ్యారంటీగా, వాళ్ళు వెళ్ళి వచ్చింది అద్దెకే ఇడ్లీ సాంబార్ తినడానికి బద్రీనాథ్ కేదార్నాథ్ కి. సరే అంచేత ఈ ఆధ్యాత్మిక సాధనలో మనకొచ్చినటువంటి అనుభూతులు మనకి దగ్గరగా ఉన్న వాళ్ళతో పంచుకోవాలనిపిస్తుంది. కానీ నువ్వేం పంచుకోగలవు? అనుభూతిని పంచుకోగలవా? చర్మాన్ని పంచుకోగలవు, చనిపోయినటువంటి చర్మాన్ని. అంతేగా అర్థమైందా? ఉదాహరణ ఎంత బాగా ఇచ్చాడో అక్కడ వాల్మీకి. ఆ అనుభూతి నేను వెళ్ళాను ఆ మహాబలిపురం దగ్గర, ఎక్కడో ఎంత అందంగా ఉందో బీచి, సూర్యోదయం ఎంత అందంగా ఉందో, చల్లటి గాలి వీస్తుంది, అసలు ఆ ఆనందం, ఆ సూర్యకిరణాలు మీద మీద పడుతూ ఉంటే ఆ బంగారంలా మెరుస్తున్నాయని రాశాడు ఇంటికి. వాళ్ళమ్మ చెప్పింది అయితే దాన్ని ప్యాక్ చేసి పంపించరా అని. తెలియదు ఆవిడకి ఇదంతా ఏంటో గందరగోళం. అంటే ఇప్పుడు పంపించొచ్చేమేనండి, వీడియో క్యాసెట్ ఉందిగా, పంపించొచ్చేమో ఇప్పుడు. కానీ ఎంత పంపించినా వీడియో క్యాసెట్లు అయినా మీరేం పంపిస్తారు? ఎక్స్టర్నల్ ఇదే. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ అంతర్గతమైనటువంటి అనుభూతి మీరు ఎప్పుడూ పంపించలేరు. సజీవంగా ఉన్నటువంటి ఆ మానసిక అనుభూతి పంపించలేకపోయినా, సాధకుడుగా మనము ఇతరులతో పంచుకోలేకపోయినా, సాధ్యమైనంత వరకు ఆ విచిత్రతత్వాన్ని ఇతరులకు పంచుదాం. ఎందుకు పంచాలి? భౌతిక జగత్తులోనే కాకుండా సూక్ష్మ జగత్తులో, ఆధ్యాత్మిక జగత్తులో మనకి కనిపించేటటువంటి విచిత్రాలు ఇప్పటికంటే కొన్ని కోట్ల రెట్లు విలువగా ఉంటాయి అనేటటువంటి భావన మనకి తెలిస్తే కదా ఆ దారం బట్టి వెళ్లాలనిపిస్తుంది. అందుకు ఇంకోటేంటి, చాలా సార్లు మనకి చెప్పేది ఏంటి అంటే మీ సాధన యొక్క విశేషాలు ఇతరులతో చెప్పుకోకండి అని, బయటికి చెప్పకండి అని. ఈ శ్లోకం ఏం చెప్తుంది? చెప్పొచ్చని చెప్తుందా చెప్పకూడదని చెప్తుందా? ఎవరికి చెప్పమంటుంది? భరతుడికి చెప్పమంటుంది. భరతుడు అంటే సాధన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, తర్వాత తనకి భర్తకి, అంటే ఎవరైతే నీ బాధ్యత వహిస్తున్నారో తల్లి తండ్రి గురువు కుటుంబంలో ఎవడైతే ఆ బాధ్యత వహిస్తున్నారో వాళ్ళకి చెప్పొచ్చు. ఇంకా మిగతా ముగ్గురున్నారు అత్తలో, వాళ్ళకి చెప్పొచ్చు. అంటే ఎవరు వాళ్ళు? మదర్ ఇన్ లాజ్. నిజంగా మదర్స్ కాదు వాళ్ళు, కానీ లా ప్రకారం వాళ్ళు మాతృమూర్తులే అంతేగా. అంచేత మీ మీద తల్లి వల్ల స్నేహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చెప్పొచ్చు, కానీ మీరు మిగతా వాళ్ళందరికీ చెప్పుకుంటూ కూర్చుంటే మాత్రం చాలా ప్రమాదంలో పడతారు అని చెప్పవచ్చు. ఎవరికి చెప్పవచ్చో కూడా చెప్పాడు. సాధనలో ఉండేటటువంటి కొన్ని మెళుకువలు చెప్పాడు. తర్వాత గచ్చ శీఘ్రమితో వీర సుగ్రీవంజ మహాబలం వైశ్యంతం కురు క్షిప్రం ఇతి గత్వాధ రాఘవ. రాఘవుడు అయితే రామచంద్రుడితో చెప్పబడుతున్నాడు, హే రాఘవ, హే రామచంద్ర, నువ్వు ఇక్కడ నుండి తొందరగా సుగ్రీవుడి వద్దకు వెళ్ళు. ఈ రోజే అతన్ని నీ మిత్రుణ్ణి చేసుకో. సుగ్రీవుడు మామూలు అర్థం మీకు అర్థమవుతూనే ఉంది కదా. మామూలుగా మనం ఏం అర్థం చెప్పుకుంటామో మన సాధనలో కానీ మనకు వచ్చినటువంటి కష్టాల్లో కానీ మీ అంతటి మీరు సాల్వ్ చేసుకోలేకపోతే ఏం చేయాలి? మిత్రుల దగ్గరికి వెళ్ళాలి. కష్టాల్లో మిత్రుల దగ్గరికి వెళ్ళాలి, కానీ బంధువుల దగ్గరికి వెళ్ళకూడదు అనే సామెత కూడా ఉంది కదా. మిత్రుల దగ్గరికి వెళ్ళాం, మిత్రుడి యొక్క మిత్రత్వాన్ని మళ్ళా మనం గుర్తు చేసి సహజంగానే పరస్పరం సహాయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ సాధకుడు పరంగా విశుద్ధి చక్ర జాగరణ ఎలా చేసుకోవాలో చెప్తున్నాడు. డైరెక్ట్ హింసే చెప్తాడు రామాయణంలో, మనం ఇండైరెక్ట్ గా ఇలా అవుతే అలా అవుతుంది కాబూలు అని ఏమండు. సాధన మొదలెట్టారు మీరు అగస్త్యుడి యొక్క దర్శనముతో. అగస్త్యుడు అంటే కళ్యాణకరమైన అని అర్థం, మంగళకరమైన అంటే మంచి ఆలోచనలతో సాధన మొదలెట్టాం మనం. స్వార్థపరంగా నాకు ఈ లాభం కావాలి ఆ లాభం కావాలి అనేటటువంటి భావనతో కాదు. మొదటిగానే ఏమైంది, బంగారు మృగం కనిపించింది, రకరకాలైనటువంటి మ్యాజిక్లు, రకరకాలైనటువంటి దృశ్యాలు, రకరకాలైనటువంటి సిద్ధులు మిమ్మల్ని ప్రలోభన పెడతాయి. ఉన్నదేదో ఉన్నట్టు, చేయగలిగింది ఏదో చేయగలిగినట్టు చేసుకుంటూ నువ్వు సాధన కంట్రోల్ చేస్తూ ఉంటే సుగ్రీవుడితో మైత్రి స్థాపించుకోవాలి. సుగ్రీవుడితో మైత్రి స్థాపించుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? గ్రీవ అంటే గొంతు, సు అంటే మంచి, మంచి ఆలోచనలు మంచి వాక్కు మాత్రమే నీ నోట్లోంచి రావాలి సాధకుడి నోట్లోంచి. ఫస్ట్ పాయింట్, ఆధ్యాత్మిక సాధకుడు ఎప్పుడు కూడా మంచి మాటల్ని, ఉత్తమమైనటువంటి మాటల్ని, శుభకరమైనటువంటి మాటల్నే మాట్లాడాలి. మాట్లాడటం మీకు రాలేదు, ఏం చేసుకోవాలి అప్పుడు? సుగ్రీవుడితో మిత్రత్వం చేసుకోవాలి. ఏ రోజు? ఈరోజు నుంచే. అదే అక్కడ చెప్తున్నాడు, గచ్చ శీఘ్రమితో వీర సుగ్రీవంచ మహాబలం వయస్యం తం కురు క్షిప్రం ఇతో గత్వాధ రాఘవ. వాక్, మనం మాట్లాడుతున్నాం కదా రకరకాల మాటలు. ఈ రకరకాలైనటువంటి మాటలు ఈ రెండు వోకల్ కార్డ్స్ అంతేగాని. దీన్ని ఏమంటారు, అర్థమవుతుందని మీకు అర్థమవుతే చాలు, అది ఏమవుతాయి వీధి లోపల ఉన్నాయి స్వరపేటికలు, అవి గాలికి కంపిస్తూ ఉంటాయి. ఆ కంపనల వల్ల ఎన్ని రకాల శబ్దాలు ఏర్పడుతున్నాయో చూడండి, ఎన్ని రకాల శబ్దాలు ఏర్పడుతున్నాయో మీరు లెక్క పెట్టలేరు కదా. ఈ శబ్దాలు ఏర్పడుతున్నాయనే దాంట్లోనే ఎన్ని శబ్దాలు ఉన్నాయో చూడండి. షా అనే శబ్దం ఉంది, సగం బా ఉంది, దా ఉంది, ఏ ఉంది, రా ఉంది, రా కింద పా వస్తుంది. ఇదంతా కూడా మీరు ఎంత తొందరగా చేసేయగలుగుతున్నారు? ఇదంతా మీరు చేయగలగటానికి కారణం ఏంటంటే మీలో ఉన్నటువంటి విశుద్ధి చక్రి జాగృతమై ఉంది కనుక. మళ్ళా విశుద్ధ చక్ర జాగరణకి మేము ఏం సాధన చేయాలి మాస్టర్ అని మాత్రం నన్ను అడగండి. అడిగారంటే నేను చెప్పిందంతా వేస్టే. విశుద్ధి చక్రం అంటే గొంతు దగ్గర ఉన్నటువంటి శబ్దము, ఆకాశతత్వానికి సంబంధించినటువంటిది. మనం అందరం మాట్లాడుకోగలుగుతున్నాం, మనం అందరం శబ్దాలను ఉచ్చారణ చేయగలుగుతున్నాం. మన శబ్దాలకి మిగతా ప్రాణుల శబ్దాలకి ఒక స్పష్టమైనటువంటి తేడా ఉంది. మిగతా ప్రాణుల యొక్క శబ్దాలు కేవలం కొన్ని రకాల భావాలను మాత్రమే ప్రకటీకరించగలవు, కానీ భావ పరంపరను తెలపలేవు. మళ్ళీ అర్థం చేసుకోండి, ఆకలేసింది అదో రకంగా అరుస్తుంది, ప్రేమ వచ్చేసింది ఇంకో రకంగా అరుస్తుంది, లేకపోతే తల్లినో తండ్రినో పిలవాలి ఇంకో రకంగా అరుస్తుంది. శబ్దం ఒకటే, ఆవతే అమ్మ అంటుంది, మేకవతే మే అంటుంది, కానీ అనేది ఆ ఒక్క శబ్దాన్ని రకరకాల స్వరాలలో మార్పు వల్ల కొన్ని భావాలు మాత్రమే అది ప్రకటించగలరు. మీరు కష్టపడే ఆ భావాన్ని పట్టుకోగలరు, కానీ మనిషి వాడికి మాత్రమే పొందిన అనుభూతిని ఎదుటవాడు అలాంటి పరిస్థితుల్లో జీవించకుండా అనుభూతిని పొందగలుగుతాడు. శబ్దాల ద్వారా శబ్ద చిత్రణ చేయగలిగేటువంటి వ్యక్తి, శబ్దాల మీద ఆధిపత్యం ఉన్నటువంటి వ్యక్తి మీ మనస్సుని పూర్తిగా మార్చేయగలడు. జూలియస్ సీజర్ నాటకం ఏదైనా షేక్స్పియర్లో చదివి ఉంటే ఈ శబ్దాల యొక్క మానవుల సమూహం మీద, ఒకరి మీద ఇద్దరి మీద కాదు, అసలు మానవ సమూహం మీద ఎంత బాగా పనిచేస్తుందో జూలియస్ సీజర్ ని వాళ్ల యొక్క పార్లమెంట్ హౌస్ లో చంపేస్తారు. సెనేట్ మెంబర్స్ అందరూ కలిసి పొడిచేస్తారు, కత్తితోనే హత్య చేసేస్తారు, బయటకు వస్తారు. జూలియస్ సీజర్ అంటే ఆ కాలంలో రోమ్ నగరంలో అందరికీ చాలా ప్రేమ, చాలా మంచి రాజని. బ్రూటస్ అనేటటువంటి వాడు ఆ జూలియస్ సీజర్ కి చాలా దగ్గర స్నేహితుడు. వాడు చివరి పోటు పొడుస్తాడు హృదయం మీద. అప్పుడు జూలియస్ సీజర్ అంటాడు, నువ్వు కూడానా, ఇంతమంది పొడిచారు సరే, నువ్వు కూడా నన్ను పొడిచావా అని. సరే ఆ శవాన్ని తీసుకుని బయటకు వస్తాడు బ్రూటస్. ఇప్పుడు ప్రజలకు తెలిసింది జూలియస్ సీజర్ ని చంపేశారు అని. చాలా ప్రేమ అభిమానం సంపాదించుకున్నటువంటి రాజు అతను, నియంత అయినప్పటికీ కూడా పాజిటివ్ సైడ్ లో. వేలకు వేలు, లక్షల లక్షలు ఆ భవనం చుట్టూ వచ్చి చేరారు. అప్పుడు మాట్లాడతాడు, జూలియస్ సీజర్ ఈజ్ అన్ ఆనరబుల్ మ్యాన్, చాలా గొప్ప రాజు, చాలా ఇది, కానీ ఈ కారణాల వల్ల నేను చంపేయాల్సి వచ్చింది. కరెక్ట్ కరెక్ట్ అంటారు, ఆడు తెలియదు ఇంత అని. అప్పుడు యాంటోనీ అని, మార్క్ యాంటోనీ ఇంకో అతను, సీజర్ చచ్చిపోయాక వస్తాడు అక్కడికి. ఈ బ్రూటస్ చెప్పినంత వింటాడు. బ్రూటస్ వాళ్ళ బుర్రలందరికీ, లక్షలాది ప్రజల బుర్రలో ఎక్కించేశాడు. చాలా మంచి పని చేశారు వీళ్ళు, అసలు జూలియస్ సీజర్ బతికుంటే ఎంత ఘోరం అయిపోయేదో అని. వాళ్ల మనస్సు మారుస్తాడు మళ్ళా, ఎప్పుడైనా వీలుంటే జూలియస్ సీజర్ చదవండి, అసలు వాక్శక్తి ఎంత ప్రభావకరమైనదో. ఆ ప్రభావకరమైనటువంటి వాక్శక్తిని మంత్రాల రూపంలో ఉపయోగించడం ఇంకా ప్రభావకారి అయిపోతుంది. మామూలు మాటలతోనే మీరు వేల మంది లక్షలాల మందిని మీరు కదిపి పారేసగలిగితే. చాతొచ్చేవాడు సుగ్రీవుడు, బాగా మాట్లాడగలిగేవాడు. ఈ సుగ్రీవుడు తత్వంతోనే మీరు మంత్రాన్ని ఉపయోగించారనుకోండి, అప్పుడేమవుతుంది, అది 14 భవనాలని కూడా మీరు కదిలించేయవచ్చు. అంచేత సుగ్రీవుడితో మైత్రి చేయండి, వాక్శక్తితో మైత్రి చేయండి. ఆ వాక్శక్తి యొక్క పొటెన్సీని పెంచుకోండి. గాయత్రి మంత్రం యొక్క 24 దేవతాశక్తులలో వాక్శక్తికి సంబంధించినటువంటి స్పెషల్ దేవతాశక్తిని ఏదైనా మీరు గుర్తించారా? సరస్వతి అంతేగా వాగ్దేవత. అంచేత సరస్వతికి అంత విలువ. వామదేవతే, తాంత్రిక దేవతే, తాంత్రిక పక్షమే, వామ మార్గానికి అనుసరించి చేయవలసినటువంటి సాధనలే సరస్వతీదేవి ఉపాసన అంతా కూడా. కానీ అది చాలా మంచిది కనుక సరస్వతీ పూజ చేయకుండా మనం ఏ విధమైనటువంటి విద్యారంభ సంస్కారము మనం చేయము. తర్వాత దేశకాలో భజస్వాద్య క్షీయమాణ ప్రియా ప్రియే సుఖ దుఃఖ సహకాలే సుగ్రీవ వశగోభవ. దేశము కాలాన్ని అర్థం చేసుకో. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. దేశాన్ని కాలాన్ని అర్థం చేసుకో. ప్రియము అప్రియము, సుఖము దుఃఖాన్ని భరించు. నచ్చినా నచ్చకపోయినా, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ ఫార్ములా. సుగ్రీవుడి యొక్క అధీనంలోనే ఉండు. సుగ్రీవుడు అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలి, మంత్రం యొక్క అధీనంలో. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆధ్యాత్మిక సాధనలో మీరు మంత్రం చేయటం మొదలెట్టారు. మీరు మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మీ మనస్సు ఏమవుతుంది, మంత్రం యొక్క అధీనంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరుండరు, ఏముంటుంది అక్కడ, మంత్రం ఉంటుంది. చివరి చివరికి మంత్రం కూడా ఉండదు అక్కడ, మంత్రాది దేవత ఉంటుంది. ఆ మంత్రాది దేవత మాత్రమే ఉన్నప్పుడు వీడు కూడా ఆ మంత్రాది దేవత యొక్క దేవతా స్వరూపుడు అయిపోతాడు. కానీ ఎప్పుడవుతాడు, భౌతిక జగత్తులో. ఈ కండిషన్స్, దేశాన్ని కాలాన్ని అర్థం చేసుకుని, ప్రియమైనా అప్రియమైనా, మీకు నచ్చినా నచ్చకపోయినా, సుఖమైనా దుఃఖమైనా సహిస్తూ, దాంట్లో ఈ విధమైనటువంటి మార్పులు కావాలని మీరు అప్పుడు అనుకున్నారనుకోండి, సాధన చేస్తున్నప్పుడు ఆ మార్పులు వచ్చేస్తాయి. అక్కడ శక్తి అలాంటిది అది. కానీ అలాంటి మార్పుల్లో మీరు ఈ శక్తిని ఉపయోగించుకుంటూ కూర్చుంటే పునర్మూషికోభవ. నేను చెప్పాను కదా, మీరు అనుకున్నవి జరుగుతాయి, కాదంటే నేను అందులో ఏమి తప్పు కాదని మీరు అనుకోండి, అనుకున్నవి జరుగుతాయి. కానీ దానివల్ల జరిగేది ఏంటి అంటే, మీరు ఎక్కడున్నారో మళ్ళా అక్కడికే వస్తారు మీరు గ్యారంటీగా. మరి మీ మంత్రశక్తి పోయాయి, జపశక్తి పోయింది, ఎక్కడున్న వాళ్ళు మళ్ళీ అక్కడికే వచ్చారు. అందువల్ల ఏం చెప్తున్నాడు సాధకుడికి, మీరు ఏమీ కోరుకోకండి. ఆ స్థితి వచ్చాక నేను కోరుకోవటం మానేస్తాను అన్నది జరగదు. నీకు శక్తి వచ్చాక నేను కోరుకోవటం మానేశాను అన్న నువ్వు ఏదో ఒక మాట అంటావు. అంచేత ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి అని నేను మీకు చెప్పేది. ఇప్పటి నుంచి మీరు ఏ కోరికలు వద్దు, మీకు ప్రకృతి మిమ్మల్ని ఎక్కడ ఉంచిందో ఎలా ఉంచిందో, మీరు ఎలా ఉన్నారు, ఏ బాధ్యతలతో ఉన్నారో, యూ యాక్సెప్ట్ ఇట్. అసలు అక్కడే మీకు అద్భుతమైనటువంటి శాంతి వస్తుంది. అసలు ఇంకా సాధన ఎందుకు సార్ అనిపిస్తుంది, అంతా యాక్సెప్ట్ చేస్తే. కానీ ఆ యాక్సెప్ట్ చేసిన స్థాయిలో మీరు మంత్రజపాన్ని చేయటం మొదలెడితే, ముందు మీరు మంత్రాన్ని చేస్తారు, తర్వాత మంత్రము మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ స్థితికి వచ్చేంత వరకు కష్టపడాలంతే. ఆ స్థితి వచ్చాక గురువు గారు చెప్తారు, నేను మొదట సాధన చేయటం మొదలెట్టారు, ఆయన కష్టపడేవారు. సాధనంతా పూర్తయిన తర్వాత ఆపేద్దాం అనుకున్నట్టు ఆయన చాతకాలే. 41వ ఏట ఆపేయాలి ఆయన. ఆయన 80 ఏళ్ల వరకు జీవించాడు. ఈ 40 ఏళ్ళు ఆపకుండా జరుగుతూనే ఉంది నిరంతరము ఆ గాయత్రి సాధన. సుగ్రీవ వశగోభవ, ఆ మంత్రం యొక్క వశానికి వెళ్ళిపో. వందితవ్యాస్తతసిద్ధాస్తపసాం వీత కల్మషాః ప్రష్టవ్యా చాపి సీతాయా ప్రవృత్తేరు వినయాన్వితై. నిష్పాపులు, సిద్ధులు, తపస్సులు, వాళ్ళకి నమస్కరించి వాళ్ళని వినయపూర్వకముగా సీత ఎక్కడున్నదో తెలుసుకో. వెళ్తున్నారు అందరూ సీతను వెతకటానికి. సుగ్రీవుడు యొక్క సైన్యం, వానర సైన్యం అంతా బయలుదేరింది. ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట రాముడు. ఏమని చెప్తున్నాడు, ఎవరిని అడగాలి, ఎవరిని పడితే వాళ్ళని అడగండి, మీరు నిష్పాపులను అడగండి. నిష్పాపుల తర్వాత మీకు దొరికితే, సిద్ధపురుషులు మీకు అంత తొందరగా దొరకరు, కనిపించరు. చాలా మంది సిద్ధపురుషుల్ని వెతుకుతూ బయలుదేరతారు. గురువుగారు కూడా హిమాలయ యాత్రలో నేను వెతుకుతో మొదలెట్టాను, సిద్ధపురుషుల్ని ఒక్కడ కనిపించలేదు అన్నాడు. తర్వాత చాలా మంది ఋషులు కనిపించారు ఆయనకి. ఎవరి అనుగ్రహంతో? గురువు యొక్క అనుగ్రహంతో, సిద్ధపురుషుడి యొక్క అనుగ్రహంతో. ఆ సిద్ధపురుషుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఇంకో సిద్ధపురుషుడు మీకు కనిపించడు. లేదా తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళని మాత్రమే సీత యొక్క జాడ అడుగు. రామాయణంలో ఉన్నటువంటిది పైకి మామూలుగా సాధనాత్మకంగా సమాజపరంగా మానవుడు ఆనందమయంగా జీవించాలి అంటే ఎవరి సలహా తీసుకోవాలి? నిష్పాపుల సలహా తీసుకోవాలి. అంటే వాళ్ళకి స్వార్థమే ఉండదు కనుక వాళ్ళు ఇచ్చేటటువంటి సలహా మీకు మంచిదవుతే చేయండి అంటే, లేకపోతే నిస్సంకోచంగా వద్దు అనేస్తాడు. అందుకే నేను సమాజంలో మన స్నేహితులందరినీ చాలా కోంపడుతూ ఉంటాను. నేను పిల్లలకి, పిల్లలు చేసే తప్పులు వాళ్ళ తల్లిదండ్రులకి చివర తెలుస్తాయి, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్నేహితులకి, అందరికీ తెలిసిపోతూ ఉంటుంది. జరిగిపోయాక మాకు ముందే తెలుసు సార్, మీతో చెప్దాం అనుకున్నాను, మీరేమనుకుంటారు? మీ పిల్లవాడు పాడైపోతూ ఉంటే మీరు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్నేహితులై ఉండి కూడా మీ పిల్లవాడు తప్పుదారిని తొక్కుతున్నాడు, తప్పు మార్గంలో వెళ్తున్నాడు అని ముందే మీరు చెప్పకపోతే మీరేం బాధ్యత వహించినట్టు? ఏమైనా అంటే ఏమంటారు, మీరేమనుకుంటారు సార్, మీ స్నేహం పోతుందేమో అనుకున్నాను సార్. పోతే పోయింది స్నేహం, చెప్పే బాధ్యత ఉంది కదా, అది నిష్పాపులు అంటే. తల్లిదండ్రులకి చివరి ఎందుకు తెలుస్తుంది వాళ్ళు పిల్లలు చేస్తున్న తప్పులు? చివరి ఎందుకు తెలుస్తుంది అంటే సమాజమే కారణం. ధైర్యంగా, ఆ పిల్లవాడు కూడా మన పిల్లవాడే, ఆ పిల్లలు కూడా చెడిపోకూడదు. పెద్దలు ఏమనుకుంటే అది అనుకుంటారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు కనుక ఆ తప్పుని ధైర్యంగా మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి మీరు చెప్పలేకపోతే, మీ పరిచితుల దగ్గరికి వెళ్ళి మీరు చెప్పలేకపోతే మీకు అలాంటి పరిస్థితి రాదు అని ఎలా అనుకోగలరు? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఆ చక్రీయక్రమంలో మళ్ళా మీకు అదే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మనకి తెలీదు. ప్రతి కుటుంబంలోనూ, ఇన్ని కుటుంబాలలోనూ చూస్తాను నేను. అందుకని అవకాశం వచ్చింది కనుక ఎత్తి చూపిస్తున్నాను, ఆ తప్పు చేయకండి. మీకు ఖచ్చితంగా తెలిస్తే ఫలానా వాళ్ళ పిల్లవాడు తప్పుదారిన పడ్డాడు అని ఇమ్మీడియట్ గా చెప్పేయండి. వాళ్ళు నమ్మితే నమ్మారు, నమ్మకపోతే నమ్మలేరు. మీరు మాత్రం నిశ్చింతగా ఒక మంచి పని చేశాను అనేటువంటి భావంతో ఆ రోజు రాత్రి పడుకోగలుగుతారు. ఇక్కడ ఇది మామూలు పైకి చెప్పేటటువంటి అర్థం, లోపలే అర్థం. సీత తప్పిపోయింది, లేకపోతే సీతని రావణాసురుడు ఎత్తుకుపోయాడు. రావణాసురుడు అంటే ఎవడు? 10 తలకాయలు గలవాడు. అంటే ఎన్ని మడకాయలు ఉన్నాయి వాడికి? 10 కంఠాలున్నాయి అంతే కదా. వాక్ ఎక్కువగా మాట్లాడుతూ, అర్ధరహితమైనటువంటి మాటలు ఎక్కువగా మాట్లాడితే సీత మాయమైపోతుంది. మన మాటల్లో నిజంగా పనికొచ్చే మాటలు ఎన్ని మాట్లాడుతున్నాం? మనం అందరం కూడా ఉన్నది ఒక గొంతుకే, కానీ ఎన్ని గొంతుకులతో మాట్లాడతాం? మా స్టూడెంట్స్ దగ్గర మాకు చాలా అనుభవాలు వస్తాయి. వాళ్ళు ఏదో తీసుకొచ్చి చూపిస్తారు మాకు, ఇది ఎర్ర రంగులో ఉంది మాస్టర్ అంటారు. ఆ అంటాం, ఇంచేత ఉన్నది ఎర్ర రంగులోనే ఉంది, అది మేమా అన్నాం. కంఠం ఊగింది కాస్త, మేడ నల్ల ప్రిసిపిటేట్ రావాలి. నల్లగానే ఉంది సార్, అప్పటికప్పుడే మాట మారుతుంది. మన మాటలు అలా మారటం లేదా? మీరు చూసుకోండి ఎంత మారుస్తామో మనం మాటలు. దశకంఠులం మనం, మనం అందరం దశకంఠులమే. వేరే రావణాసురత్వం ఎక్కడా లే. ఒక్కొక్కడతో ఒక్కొక్క మాట. తప్పు చెప్పానేమో, మనం దశకంఠులం ఏంటి, సహస్రకంఠులం. 10 రకాలుగా మాట్లాడతాం, ఇంకా ఎన్ని రకాలుగా మాట్లాడేస్తావు? వాక్శక్తి యొక్క దుర్పైన చెప్పేది ఏంటి, సుగ్రీవ వశగోభవ. వాక్శక్తి మంత్రానికి నువ్వు వశం కాన్నావు, కానీ మంత్రానికి వశం అయ్యే ముందు జరిగేటటువంటి తతంగం చెప్తున్నాడు. మంత్రాది దేవత దగ్గరికి వచ్చావు, మంత్రానికి కావలసినట్టు నువ్వు దానికి లొంగిపోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈ లోపల నీలోనే ఇంకోటి తలెత్తుతాడు, దశకంఠుడు తలెత్తుతాడు. వేరుగా ఎక్కడ ఉండడు, నీలోనే. రాముడు నీలోనే ఉన్నాడు, రావణాసురుడు నీలోనే ఉన్నాడు. అందువల్ల నేను మీకు ఒక నెల ముందు నుంచి ఇస్తున్నటువంటి ట్రైనింగ్, మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి, మాట్లాడకండి. మీరు అనవసరం మాటలు, మీరు కావాలంటే చూసుకోండి. ఎంత చెప్పినా అనవసరమైనటువంటి మాటలు ఇక్కడే ఎక్కువ అవుతున్నాయి. అది అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా సీత యొక్క జాడ తెలుసుకోవాలి అంటే విశుద్ధి చక్రాన్ని దాటాలి. విశుద్ధి చక్రం దాటితే ఏ చక్రానికి వస్తాం మనం? ఆజ్ఞా చక్రానికి వస్తాం. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో, సాధనామయ జగత్తులో సీతని ఆజ్ఞాచక్రం అంటాం. ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నటువంటి కిందని 5 చక్రాలు, కింద ఉన్నటువంటి 5 చక్రాలు ఏంటి? విశుద్ధి, దాని కిందన అనాహతం, దాని కిందన మణిపూరకం, దాని కిందన స్వాధిష్టానం, దాని కిందన ఉన్నటువంటి మూలాధారం. వీటన్నిటినీ కలిపి లక్ష్మణుడు అంటాం మనం. లక్ష్మణుడు అంటే లక్షణాలు కలిగినటువంటి. మూలాధారానికి ఏ లక్షణం ఉంది? వాసనలు గమనించేటటువంటి లక్షణం. ఏ వాసనలు? మల్లెపూ వాసన. దూత చూపిస్తాడు ఏం సబ్బని, గుర్తు ఏదో సబ్బు అర్థమైంది కదా నేనేం చెప్తున్నాను. ఆ వాసన బ్రీస్ కాదు, జాస్మిన్ ఏదో ఏదో సరే ఏదో తెలియదు. ఆ వాసన, ఈ వాసన గురించి ఆధ్యాత్మిక జగత్తులో మాట్లాడు. దీని గురించి మాట్లాడటానికి ఫిలాసఫీ కావాలా? ఏంటి జన్మ జన్మల యొక్క వాసనలు, ఏ జన్మలో ఏ పని చేయటం వల్ల ఈ విధమైనటువంటి సంస్కారాలు మనకు ఏర్పడ్డాయి, ఆ వాసనను గుర్తించగలిగేటటువంటి సామర్థ్యము లక్ష్మణుడు. లక్ష్మణుడు అంటే లక్షణాలు కలిగిన వాడు అని. స్వాధిష్టాన చక్రానికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి? రసము, రుచి. మీరు చేసేటటువంటి పనులలో మీకు రుచి లేకపోతే ఆ పనులు మీరు చేయలేరు. రుచి ఎలా కలుగుతుంది? ఏదైనా ఒక పని మీద నిరంతరము దాన్ని చేయటం వల్ల మీరు అలవాటు పడిపోతారు దానికి. అది లేకపోతే ఇంకా ఉండలేని స్థితికి వస్తారు. అందుకని మనం ఏం చెప్తాం, క్రమం తప్పకుండా, అభ్యాసం తప్పకుండా ప్రతిరోజు నిరంతరం మీరు సాధన చేసుకుంటూ ఉంటే ఇవాళ కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి, ఎల్లుండి కాకపోయినా ఇంకో జన్మలో, ఇంకో జన్మలో కాకపోతే ఇంకో 10 జన్మల తర్వాత అయినా కూడా మీకు ఆ రుచి కలుగుతుంది. ఇది జన్మ జన్మల సంస్కారాలు మాట్లాడుతాం సాధనలో. ఒక జన్మ ఒక పూట విద్య కాదు ఇది అన్నాడా. ఆయన కుటీరంలోనే ఉన్నాడు, ఆయన చుట్టూ ఆశ్రమం డెవలప్ అయిందని అర్థం చేసుకోండి. ఆ శ్రీరామ శర్మ ఆచార్య యొక్క గొప్పతనము, మిగతా వాళ్ళ యొక్క అది గొప్పతనమో తక్కువతనమో నేను వాళ్ళని మనం అంచనా వేసేటువంటి స్థితిలో లేదు, కానీ వాళ్ళు అలాగే చూసుకుంటున్నారేమో ఆశ్రమాలు. కానీ ఆయన మాత్రము, ఆయన గదిలో ఒక బల్ల మాత్రం ఉంటుంది, ఫ్యాన్ కూడా ఉండదు. ఆయన గదిలో ఉండదు ఒక బల్ల. గురుదేవుల యొక్క గురువు గారు, దాదా గురుదేవుల యొక్క చిత్రపటం. బయట సోఫాలుంటాయి, వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే పాపం ఫ్యాన్ వేసి కూర్చోబెడతాడు, వెళుతుగానే మళ్ళీ ఫ్యాన్ ఆపేస్తాడు. తను మాత్రం ఎప్పుడూ ఫ్యాన్ వేసుకోలేదు. నేను మా తమ్ముడు అలా కొంతమంది వెళ్ళి కెమెరా తెచ్చుకున్నాం, మేము ఫోటో తీస్తా ఉన్నాం. చూశాడని కెమెరా తీసుకుని ఇలా ఇలా తిప్పి చూశాడు. ఇక్కడ రాదుగా ఫోటో అన్నాడు. గదిలో రాదుగా చిన్న మామూలు డబ్బా కెమెరా తీసుకుని వెళ్ళాడు అని ఆయన బయట తన కుర్చీ మా కుర్చీ ఇంకోళ్ళకి కావాల్సిన కుర్చీ రెండు కుర్చీలు ఆయన మూసుకెళ్ళాడు. వేసి మళ్ళా కుర్చీలు సెట్ చేశాడు కరెక్ట్ గా, ఇలా పెడితే బాగా వస్తుంది అని చెప్పి. కుటీరంలో జీవించేటటువంటి వ్యక్తి ఆ పని చేయగలడు, రాజమండ్రిలో జీవించే వ్యక్తి వాడు చేయాలన్నా చేయలేరు మనుషులు కదా. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఏంటి, ప్లెయిన్ లివింగ్ అండ్ హై థింకింగ్. సింపుల్ గా ఈ శ్లోకం యొక్క అర్థం మనం తెలుసుకోవాలి అంటే ప్లెయిన్ లివింగ్, సింపుల్ గా జీవించటం, సాదా జీవన్, ఉచ్చ విచార్ ఆచరణలో దాన్ని చూపించుకుంటే
ఇంకోటి ఏం చెప్పాడు, ఎప్పుడైతే మీరు ఈ ప్లెయిన్ లివింగ్ మొదలెట్టే ఇచ్చతరమైనటువంటి ఆలోచనలు మీ శరీరంలోకి ప్రవేశిస్తావో అదే ముహూర్తంలో ఆ రాముని మీరు దర్శించగలరు. నిరీక్షస ముహూర్తంతో ఎప్పుడో కాదు, ఎప్పుడైతే ఈ విధమైనటువంటి జీవన సరళకి మీరు లొంగిపోతారో ఆ క్షణంలో మీరు మీలో ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని దర్శించుకోగలుగుతారు. 8వ అక్షరం భూ భువస్వ తత్ సవితు వరేణ్యం. 8వ అక్షరం యొక్క స్థూల జగత్తుకు సంబంధించినటువంటి గాయత్రి పాదానికి మొదటి పాదానికి సంబంధించినటువంటి అక్షరమే నియం. యది బుద్ధి కృతా ద్రష్టుం అగశ్చింతం మహాముని అద్యైవ గమనీయ బుద్ధిం రోచయస్వ మహామతే. హే మహామతే, నీకు నిజంగా అగస్త్యుణ్ణి దర్శించాలని కోరిక ఉంటే ఇవాళే వెళ్ళాలి. మన ఫార్ములా ఏంటి దీనికి? తక్షణమే. అగస్త్యుడు మూడే మూడు సముద్రం ఎండిపోయింది, మొత్తం సముద్రాన్ని మూడు ఆచమనాలు ఓం భూర్భువస్ అని ఆచమనాలు చేశాడు. అమృతోపస్థానం సహా తర్వాత ఏంటి ఆ శ్లోకము, అమృతాభిధానం సహా ఓం సత్యం విశ్వశీరం వైత్యశ్రీ సైతాన్ సహా అన్నది సముద్రం అయిపోయింది. ఇంకా మళ్ళా ఆచమని చేయటానికి నీళ్ళు లేవు ప్రపంచంలో ఎక్కడా కూడా. అలాంటి అగస్త్యుణ్ణి కనుక మీరు చూడాలనుకుంటే ఎప్పుడు మీరు చూడాలనుకున్నారో ఆ క్షణంలో బయలుదేరుకోండి. మీరు నిమిషాలు చూసుకుని టైం టేబుల్ వేసుకుని రైల్వే గైడ్ చూసుకుని ఆ ట్రైన్ టైం కరెక్ట్గా మనకు సూట్ అవుతుందా లేదా మీకు రిజర్వేషన్ దొరుకుతుందా లేదా ఇదంతా మీరు ఆలోచించకుండా కళ్యాణపరమైనటువంటి ఆ అగస్త్యుణ్ణి మీరు దర్శించదలుచుకుంటే ఇవాళే బయలుదేరండి అక్కడికి. అగస్త్యుడు లాంటి వ్యక్తిని మీరు దర్శనం చేసుకోవాలి అంటే శ్రీశైలం అడవుల్లో వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, శ్రీశైలం వెళ్ళిపోదా లేకపోతే ఇప్పటికీ బాగుంది. నేను అగస్త్యుడిని చూసిన వాడిని చాలాసార్లు నేను చెప్పాను. నేను అగస్త్యుడు ఈ ఋషులు వీళ్ళందరూ కూడా మూడు లక్షణాలు కలిగి ఉంటారు. అందులో ఒక లక్షణం ఏంటి? సర్వవ్యాపకత్వం. మీరు చూడగలగాలి అనే ప్రయత్నమే చేయాలి తప్ప మీకు ఇక్కడే కనిపిస్తాడు. నేను చాలా మంది అడుగుతాను, జూలై 4న ఋషులు వచ్చారు కదా మాస్టారు మాకు చూపించండి అని. వచ్చారు నన్ను చూపించమంటే నేను ఎక్కడ చూపించేది? ఎందుకంటే లారీ మహర్షి లాంటి వ్యక్తే తప్పు చేశాడు. నువ్వు ఎప్పుడు నన్ను పిలిస్తే అప్పుడు నేను నీకు కనిపిస్తాను అన్నాడు ఆయన గురువు. నేను ఎప్పుడు పిలిచాడు? ఇందుకు పనికిరాని ఆధ్యాత్మిక అంటే అవగాహన లేని వ్యక్తులు నేను నమ్మము అన్నారు. వాళ్ళ నమ్మకం ఈయనకి ఎందుకుట? నేను నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత అని అనుకోలేకపోయాడు. పిలిచాడు, పిలిచిన మరుక్షణ ఆయన ఏమన్నాడు? ఇంకా నువ్వు పిలిస్తే నేను రాను, నీకు అవసరం అవుతే నేను వస్తాను. ఇప్పుడు అవసరం అవుతుంది. సర్వవ్యాపి అయినటువంటి గురువు ఎప్పుడు నీకు ఏది అవసరమో తక్షణం ఇచ్చేటటువంటి గురువు అవసరం నీకు ఎప్పుడైనా వస్తుందా? గురువు యొక్క అవసరం వచ్చి నువ్వు పిలిస్తే తప్ప అవసరం తీర్చలేని గురువు ఉన్నాడు అనుకో, ఆ గురువు ఎందుకు మనకి? ఉంచేత మళ్ళీ ఎదురెదురు పడలేదు వాళ్ళు. ఉంచేత విషయం చూడాలి మీరు, అంటే వాళ్ళు ఇష్టపడాలి కనిపించడానికి. ఇంకోళ్ళెవరూ చూపించలేరు, ఇంకోళ్ళెవరూ చూపించగలిగితే ఆ చూపించిన వాడు మాత్రమే ఖచ్చితంగా విషయం ఉండడు. మీరు అగస్త్యుణ్ణి చూడదలుచుకుంటే మీ జీవిత విధానాన్ని ఎప్పటి నుంచి మార్చుకోవాలి? ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇంక ఎప్పటి నుంచి మారిపోయింది మీరు బ్రాహ్మణత్వంలోకి? గాయత్రి మంత్ర సాధన మొత్తమే కూడా బ్రాహ్మణత్వంలో కంటే ఏ కోశ జాగరణ గురించి మీరు ప్రయత్నం చేయాలి? విజ్ఞానమే కోశంలో నిరంతరం ఉండటం అంటే మనస్సు యొక్క ఆలోచనల పరిధి దాటాలి, కోరికల పరిధి దాటాలి, స్థూల శరీరం యొక్క లిమిటేషన్స్ దాటాలి. వీటిని కనుక మనం గుర్తు చేసుకుంటే గాయత్రి యొక్క మొదటి పాదము గాయత్రి రామాయణం మనకి ఇచ్చినటువంటి సందేశాన్ని అర్థం చేసుకుని ఆ గాయత్రి మంత్రం యొక్క శక్తి మీకు లభించాలి అంటే నేను మీకు చెప్పాను మిమ్మల్ని మంచి నీళ్ళు ఏమైనా పోయిండు పాలు కాకపోతే అని ఆ బొమ్మ ఇంతవరకు రాలే. ఈ క్షణమే చూడండి అంటే చెప్పి మూడు రోజులైంది, అంతకంటే ఒక రోజు ముందు ఏబీసీడీలు రాసుకురమ్మన్నాను. ఏబీసీడీలు రాసుకు రాలేకపోతే ఇంకాస్త మీరు గొప్పవాళ్ళం నేను చదువులో అంటే ఏబిబిసిసిబిడి ఏంటంటారు గంట స్వరాలవి అవైనా రాసుకురండి అన్నాను. వీధిలో వాళ్ళది కాదయా బాబు, మీది రాసుకురండి నాకు తెలియాలి స్పష్టంగా. తగిన ఇంకా నెక్స్ట్ బర్త్ బెటర్ లక్ అనుకుందాం, నెక్స్ట్ డే అనొద్దు మనం. కానీ మనకి నెక్స్ట్ బర్త్ ఎప్పుడు? ఈ క్షణమే. మళ్ళా ఎప్పుడో కాదు అంతటి గాభరా పడిపోయి ఏం చేస్తావు అని కాదు, ఎప్పుడు మీకు అర్థమైతే ఎప్పుడు మీరు నిద్రలేస్తే ఆ రోజు అప్పుడే మొదలవుతుంది. ఐదున్నర నిద్రలేచిన వాడికి ఐదున్నర మొదలవుతుంది, ఎనిమిదిన్నరకు నిద్రలేచిన వాడికి ఎనిమిదిన్నరకు మొదలవుతుంది. ఇంచేత ఎనిమిదిన్నరకు నేను నిద్రలేచాను అని కూర్చుంటే అట్ట లేచిన దగ్గర నుంచి అయినా మీరు ఆ కార్యక్రమాలను సవ్యంగా అర్థం చేసుకుంటే. ఇంకో కార్యక్రమం చెప్పాను నేను మీకు, రోజుకి ఎన్నిసార్లు గాయత్రి చేయాలి మీరు? 3 వేలు గాయత్రి చేయాలి. టైం సరిపోదు మీకు, 3 గంటల ముందు లేవండి. ఇంకా ఇఫ్స్ బట్స్ వల్ల మీరు ఎక్కడికి వెళ్ళలేరు, చేయగలిగితే చేయటం లేకపోతే పక్కకి వెళ్ళిపోవటమే. ఇంకా మనం చేయగలిగేది ఏం లేదు, మీరు కలిసి ప్రయాణించగలిగితే ఏబీసీడీలు రాసి నాకు ఇవ్వండి. ఏబీసీడీలే, దాని తర్వాత అక్షరాలు నాకు అక్కర్లేదు, చాతుర్యం ఉన్నాయి కదా. ఆ ఏబీసీడీలు జంట స్వరాలుగా రాస్తే నేను ఇంకా ఆనందపడతాను, కానీ నాకు జంట స్వరాలు రాయటం రాదు. ఏ స్థాయిలో కూడా నేను ఉండలేను, నేను మాత్రం బిఏ, నా అక్షరం మాత్రం బిఏ. మరి మీ అక్షరాలు ఏంటి? అలాంటి 1000 మంది పేర్లు ఇవాళ సాయంత్రానికి నాకు ఇవ్వగలిగితే ఎలా వస్తాయి పేర్లు సాయంత్రానికి? 1000 మంది నేను కలుసుకోవాలా? కలుసుకోకలే. మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి చెప్తే ఇది చేయగలరు అనే నమ్మకం ఉంటుంది కదా. కొంతమందికైనా మీరు చెప్తే వాడు ఆ ఏ నుంచి డి వరకు స్థాయిలో ఎక్కడో అక్కడ పడతాడు వాడు. అలాంటి వాళ్ళందరి పేర్లు నాకు తక్షణమే కావాలి. తర్వాత ఇంకోటి ఏమి అడిగాను నేను మిమ్మల్ని, పాలు పోయమంటే నీళ్లు పోసారు అందరూ, ఇక్కడ నీళ్లు కూడా నాకు కనిపించలేవచ్చు కూడా. ఎవరికి వాళ్ళు ఆ బొమ్మ గీసి తీసుకురమ్మన్నా నేను, అది రాలే. పర్వాలేదు, ఈ శ్లోకాన్ని గుర్తుంచుకుంటే యది బుద్ధి కృతాదృష్టం, నీ బుద్ధికి అంటే విజ్ఞానమే కోశానికి, యది బుద్ధి కృతాదృష్టం అగస్త్యంచ మహాముని, ఆ అగస్త్య మహాముని మీరు దర్శనం చేసుకోవాలి అని కనుక అనుకుంటే అజ్జైన గమనే బుద్ధిం వేచయస్వ మహాముని, ఇవాళే నేను ఈ క్షణమే ఈ పని చేస్తాను అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. కానీ ఈ క్షణమే అనేది మనకు కష్టం లేదు, ఉద్యోగ ధర్మాలు ఉంటాయి, మిగతా ధర్మాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ రాత్రి పడుకునే ముందు కనీసం పూర్తి చేసేసుకుని ఆ కార్యక్రమాన్ని పొద్దున్న 1000 గాయత్రి అవుతే తప్ప టిఫిన్ చేయి, మధ్యాహ్నం 1000 గాయత్రి అవుతే తప్ప మధ్యాహ్నం భోజనం చేయి, సాయంత్రం 1000 గాయత్రి అవుతే తప్ప సాయంత్రం భోజనం చేయి అనేటువంటి నియమం ఏ రోజు నుంచి తీసుకుంటారు మీరు? ఈ క్షణం నుంచి. అంటే మీరు టిఫిన్ తినింటే వేయ చేసేసుకోండి, టిఫిన్ తినకపోతే 1000 గాయత్రి చేసుకున్నాకే టిఫిన్ తినండి. కొంచెం మీ శరీరాన్ని లొంగదీయండి, అది ఎంత కబుర్లు చెప్పినా ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడుకున్నా ఆచరణలోకి రాకపోతే వేస్ట్. ఆచరణలోకి వస్తే ఒకటే ఆచరణలో పెట్టేసుకున్నా కూడా మనం సఫలీకృతం అయిపోతాం కనుక ఈ క్షణం నుంచేనా. చాలా మంది మీలో 1000 గాయత్రి గ్యారంటీగా చేసి ఉండదు, కూర్చోండి పూర్తి చేశాకే వెళ్ళండి. కండిషన్ ఏంటి? బాధ్యత. ఆఫీస్ టైం అయిపోయింది అనుకోండి, గాయత్రిగా పనిచేస్తున్నానంటే కుదరదు, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయాలి. డ్రాప్ చేశారండి, చేశాక పూర్తి చేసుకోండి. కొంచెం స్ట్రిక్ట్ గా నవరాత్రి కంటే ముందు మీరు మిమ్మల్ని మీరు మలుచుకోగలిగితే, కొంచెం నేను చెప్పినటువంటి నియమాలు మీకు నచ్చుతాయి, శరీరం ఉండే మీకు నచ్చకపోతే ఎందుకు అసలు ఇక్కడ వచ్చి కూర్చొని నచ్చుతున్నాయి కానీ మీ శరీరం వింటలే. మీరు ఏ వయస్సులో ఉన్నా వింటుంది శరీరం. మీ వయస్సు వంక పెట్టుకుని ఎగరగొడితే నేను ఒప్పుకోను. నేను చెట్టాగదు, గంటసేపు గాయత్రి మంత్రగతం చేసుకోవటానికి మీరు చేయాల్సినటువంటి ఘనకార్యాలు ఏంటి? ఏమి కలిసి కూర్చోటమేనా? అంతకంటే పెద్ద పని ఏంది ఏ వయసులో ఉన్నా? చేత దీన్ని మనసులో ఉంచుకుంటే సాయంత్రం 6:30కి మనం కంటిన్యూ చేద్దాం. గాయత్రి రామాయణం కావాలని నేను స్లోగా చెప్తున్నాను. ఎందుకంటే గాయత్రి రామాయణం ఒక విధంగా రామాయణం మొత్తం అధ్యయనం చేసినట్టే రామాయణాన్ని ఏ విధంగా అధ్యయనం చేస్తున్నాం సాధనాపరంగా. స్వస్తి.
సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆతు వరదా దేవి అక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం ఛందసా మాత బ్రహ్మయోనిర్ నమోస్తుతే ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
గాయత్రీ రామాయణం ఒక విధంగా గాయత్రీ రామాయణ యొక్క నిత్య అర్థసహిత పారాయణ, ఉత్తిన శ్లోకాలు చదవటం కాకుండా ఆ శ్లోకాలలో ఉన్నటువంటి అంతరార్థాలను తెలుసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా అంతకంటే బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళటానికి అనుకూలమైనటువంటి సాధన, అంతకంటే గొప్ప సాధన, అంతకంటే గొప్ప విధానం మీకు ఇంకెక్కడా దొరకదు. సింపుల్ అనిపిస్తుంది అది 24 శ్లోకాలు, కానీ ఒక్కొక్క శ్లోకంలో ప్రాక్టికల్ గా మీరు ఆ శ్లోకాలు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆ శ్లోకాలలో థియరీ ఎక్కడా చెప్పినట్టు లేదు, సంఘటనలే వివరించాడు ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. మొట్ట చూడండి, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిప్రప్రచ్ఛ వాల్మీకి మునుపుంగమం. వాల్మీకి నారదుని అడిగాడు. అంటే మీరు వాల్మీకి స్థాయిలో, అంటే వాల్మీకి ఎలాంటి వాడు, మొదట అతి క్రూరమైనటువంటి హంతకుడు కదా, అలాంటి వాడిని కూడా నారదుడు మార్చగలిగాడంటే మనం వాల్మీకి కంటే చాలా ఎత్తులో ఉన్నాం. అంచేత మీరు వాల్మీకి ఎదిగిన ఎత్తు కంటే చాలా ఎత్తుకి ఎదగలగాలి. వాల్మీకి ఇచ్చినటువంటి ఉపదేశం కదా రామాయణం అంతా కూడా. అంచేత ఫస్ట్ పాయింట్ అది మీరు అర్థం చేసుకోవాల్సింది. మొదటి శ్లోకంలో తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిప్రప్రచ్ఛ వాల్మీకి మునిపంగమం. పాపాలలో పూర్తిగా కూరుకుపోయినటువంటి వ్యక్తి కూడా ఆ నారదుడి యొక్క ఆ వాక్కు వల్ల, వాగ్విదాంబరం దానివల్ల పైకి లేవగలడు. రెండో దాంట్లో ఏం చెప్పుకుందాం, సహత్వ రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందన ఋషిభి పూజితస్తత్ర యజేంద్రో విజయోపుర. రాక్షసులను రాముడు చంపాడు. సంఘటనే చెప్తున్నాడు అక్కడ. అంతే చంపితే ఏమయ్యాడు, ఋషులు ఆయన్ని కీర్తించారు. ఏ విధంగా కీర్తించారు, ఇది వరకు ఇంద్రుణ్ణి కీర్తించినట్టు రుద్రాసుర వధ తర్వాత. మళ్ళా అక్కడ మూడు కండిషన్స్ చెప్తున్నాడు. మొట్టమొదటి ఏంటి, యజ్ఞం అంటే ఏంటో తెలుసుకోవాలి. మన జీవితమే యజ్ఞమయం అయిపోవాలి, త్యాగమయం అయిపోవాలి. గివ్ 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 అంతా ఇవ్వటమే. రెండోదేంటి, ఎప్పుడైతే నువ్వు ఇవ్వటం మొదలెడతావో ప్రకృతిలో తిరిగి రావటం మొదలెడుతుంది. నాటు కోసుకో, ఆ ప్రిన్సిపల్ నువ్వు తప్పించుకోలేవు. అంచేత మీరు ఎప్పుడైతే ఇవ్వటం మొదలెడతారో, యజ్ఞమైన జీవితం అంటే టు గివ్, ఆ ఎప్పుడైతే ఇవ్వటం మొదలెడతారో మెల్లమెల్లగా మీలో ఉన్నటువంటి రాక్షసులు మాయమవుతారు. ఏంటి మనలో ఉన్నటువంటి రాక్షసీ గుణాలు, మొట్టమొదట నేను మనిషిని, నాకు ఈ ఇంద్రియ సుఖాలు కావాలి, మా వాళ్ళు సుఖంగా ఉండాలి, అర్ధరహితమైనటువంటి కోరిక. మీరు ఎవరిని సుఖపెట్టలేరు, ఎవరి సుఖ దుఃఖాలకి ఎవరు బాధ్యులు, వాళ్లే బాధ్యులు, ఎవ్వడో ఏమీ చేయలేడు అన్నటువంటి అవగాహన ఎప్పుడైతే వస్తుందో, లేనిపోని ఆవేదనలు, లేనిపోని మోహాలు, లేనిపోని తలనొప్పులు, ప్రతిరోజు రాత్రి కొని తెచ్చుకో మా అమ్మాయి ఎలా ఉందో, మా అబ్బాయి ఎలా ఉన్నాడో, మా భార్య ఎలా ఉందో, మా ఆయన ఎలా ఉన్నాడో, అనవసరం. అది నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా జరగవలసినట్టే జరుగుతుంది. నువ్వు నాటుకోవటం నేర్చుకుంటే, యజ్ఞం చేయటం కనుక నేర్చుకుంటే రాక్షసుల్ని అవరోధం కలిగించేటటువంటి పరిస్థితుల్ని తారుమారు చేయొచ్చు. కానీ రాక్షసులంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు, నీకు రోగం వచ్చింది, రోగం తగ్గాలి, కొడుకు చదువు రావటం లేదు, కొడుకు చదువు రావాలి, వ్యాపారం బాగాలేదు, వ్యాపారం బాగా అవ్వాలి, ఇది మాత్రము ప్రకృతి నీకోసం ఈ సృష్టిని సృష్టించలేదు. నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఎంత పొందగలిగితే ప్రకృతిలో పండు, నువ్వు దున్ను, బీజాలు వేసుకో, కోసుకో, అంతే తప్ప నీకోసం స్పెషల్ గా 4 పూజలు చేసేస్తే, 4 మంత్రాలు చదివేస్తే మాత్రము పరిస్థితుల్ని మార్చదు. దాని తర్వాత విశ్వామిత్ర సరామస్తు శ్రుత్వా జనక భాషితం వత్సరామధను పశ్యా ఇది రాఘవం అబ్రవీత్. చాలాసార్లు మనం పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, పోస్ట్పోన్. చాలాసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, మనకంటే పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు, 90% కేసెస్ లో మీరు వెళ్తే అసలు ఏమవదు, వెళ్ళకపోవటం వల్ల గందరగోళాలు జరుగుతాయి, కానీ వెళ్తే అసలు ఏం జరగదు, అప్పటికే నవ్వేసి ఊరుకుంటారు. నిజంగా గందరగోళం జరిగింది, కర్మ భరించటమే దాన్ని. అంచేత పరిస్థితి నుంచి మీరు పారిపోకండి. ఇదివరకు చాలా మంది చాలా బలవంతులు ఎత్తలేనటువంటి ధనుషు చెప్పుకుంటూ వస్తాడు కదా, వీళ్ళు ట్రై చేశారు, వాళ్ళు ట్రై చేశారు, జరకుడు చెప్తాడు విశ్వామిత్రుడికి, అందుకోసం ఇంత అద్భుతమైనటువంటి సర్కస్ ఫీట్ చేయగలిగిన వాడికి నా కూతుర్నిస్తాను, అంటే నేను ఎక్కడ చేయగలను బాబు ఇదంతాను, నేను చాలా చిన్నవాడిని, చిన్న 16-17 ఏళ్ల వయసు అప్పుడు రాముడికి అని నువ్వు భయపడతావేమో, ఎంత పెద్ద పనైనా ముఖ్యంగా మన సాధన, గాయత్రి సాధన మనం ఎక్కడ చేస్తాం, మనతో ఎక్కడవుతుంది, ఇంత సాధన మనం ఎక్కడ చేస్తాం, అసలు చెప్పిందే అర్థం కావటం లేదు, అర్థం కాకపోవటమే మీరు సాధకులను ప్రూవ్ చేస్తుంది. అర్థమైందనుకోండి ఇంకా మీరు సాధన చేయరు, ఇంకా అర్థాన్ని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటారు. అంచేత అర్థం అవటం కాదు ముఖ్యం, అక్కడ ఏం చెయ్యాలో అది చేయటం ముఖ్యం. తర్వాత ఇంకోటి కూడా చెప్పాను, మీరు తప్పే చేశారనుకోండి, సైంటిస్టులందరూ ముందు తప్పు చేస్తారు, చివరి ఎక్స్పెరిమెంట్ ఒకటే సక్సెస్ అవుతుంది వాళ్ళది, మిగతా అన్ని ఎక్స్పెరిమెంట్స్ తప్పే. ఇప్పుడు క్యాన్సర్ మీద రీసెర్చ్ చేస్తున్నారు, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటుంటారు వాళ్ళు, లక్షల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు, కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, అవన్నీ తప్పేగా, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ అందులో కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ అవుతే క్యాన్సర్కి మందు దొరికింది అంటాం. అలాగే మన సాధనలో సాధన కరెక్టా చేశావా, సవ్యంగా చేశావా అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు, మొదలెట్టి అయితే ఎక్కడి నుంచి ఎక్కడ అనేది ఈ శ్లోకం చెప్తుంది. తర్వాత తుష్టావాస్య తదా భవిష్యం ప్రవిశ విశాంపతే శతనీయం నరేంద్రస్య తదా సాధ్య వ్యతిష్ఠిత. నిద్ర యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి. రిపీటెడ్ గా ఆధ్యాత్మిక వేత్తలు నిద్రాశక్తిని ఉపయోగించుకోవాలి, అందుకే నవరాత్రులు, శివరాత్రి అంతా కూడా రాత్రి అనే పదం వస్తుంది, మనం పగల పూజ చేస్తాం, రాత్రి అసలు జయ జయం, పేరేం చెప్తాం నవరాత్రి పూజలు చేస్తున్నామని, ఎప్పుడు చేస్తాం, ఉదయం కూడా చేస్తాం, మరి అది నవరాత్రి ఎందుకయింది అని కూడా ఆవిడ అడగడు, ఒక్కడు అడగలేదు అసలు నన్ను. శివరాత్రి, జన్మాష్టమి, ఎక్కువ వినాయక చవితి కూడా సూర్యాస్తమయం తర్వాత చేసుకోమని శాస్త్రాలు చెప్తాయి. చంద్రోదయం ముందు చవితి నాడు కొంచెం లేటుగా చంద్రోదయం అవుతుంది, చంద్రోదయానికి ముందు స్టార్ట్ చేయమంటాడు. మనం ఎప్పుడు చేస్తాం, పొద్దున్నే చేస్తాం. ఈ తప్పులు ఇది చెప్తోంది ఇక్కడ, శయనాగారం వద్ద వరకు వెళ్ళండి, రాజును కలుసుకోవాలి, దశరథుణ్ణి కలుసుకోవటానికి మంత్రి బుద్ధి శయనాగారం వరకు వెళ్తోంది. మీ బుద్ధి నిద్రలో అసలైన మ్యాజిక్లు చేస్తుంది, అక్కడ జరిగేది తతంగం అంతా కూడా. కానీ దాన్ని పట్టుకోమని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలు చెప్పినా, మీ కలలను రాసుకోండి అని చెప్పినా, మళ్ళీ మొదలెట్టండి, మళ్ళా చెప్తున్నాను నేను, మీ కలలన్నీ మీరు రాసుకోవాల్సిందే. 6 నెలల పాటు మీరు రాసుకున్న తర్వాత మనం ఆలోచిద్దాం అసలు ఆ కళల యొక్క అంతరార్థం ఏంటో. రాసుకోగానే ఈ కళ యొక్క అంతరార్థం ఏంటి అని అడుగుతారు. ఎంబీబీఎస్ లో మా వాడు జాయిన్ అయిపోయాడండి, రండి పేషెంట్స్ అందరూ ఎక్కడికి వెళ్ళండి, ఇవాళే జాయిన్ అయ్యాడు, ఫీజు కట్టాడు, మా కుర్రాడు డాక్టరు, వాళ్ళ దగ్గరే మందు పుచ్చుకోమని అంటున్నారా మీరు, మీరే తీసుకోరు మందు, నువ్వు పోవాయి బచ్చా నువ్వేం చేస్తావుండవు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మాత్రం సాధన మొదలెట్టగానే కళలు 6 నెలల ముందు మీకు రాబోయే భవితవ్యాన్ని గ్యారంటీగా సూచిస్తాయి, అందులో సందేహం మాత్రం ఏం లేదు. దాన్ని ఆచరణ చేసిన వాళ్ళు, దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు, ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారా చేయటం లేదా, గాయత్రి మంత్రోపాసకుల ఇవే ఒక్కలే, కేవలము రాత్రిపూట వాళ్ళకి ప్రతిరోజు వచ్చేటటువంటి కళ్ళలని వాళ్ళు రికార్డు చేసుకుంటే 6 నెలల తర్వాత వాళ్ళకి అర్థం అవటం మొదలెడుతుంది ఈ కళ యొక్క అంతరార్థం ఏమిటో. 6 నెలలు కాకముందే అడిగేస్తారు, అది కూడా నన్ను అడుగుతారు వాళ్ళ కళల యొక్క అంతరార్థం. రవణ మహర్షి అంటూ ఉండేవట, రవణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఇంతకీ నేనెవరినని, నీకే తెలియకపోతే నేనక్కడ చెప్పేదయ్యా అన్నాడు. అలాగే మీ కళల యొక్క అంతరార్థం మీకే అర్థం కాకపోతే నాకెక్కడ అర్థం అవుతుంది, విధానం చెప్పగలను, ఆలోచించే విధానం. ఇప్పుడు 6 నెలలు నిరంతరం మీరు కళలను రాసుకుంటే, కళలు రాసుకోవాలి అంటే మీలో చాలా మందికి ఒక సలహా నేను ఇచ్చేది ఏంటంటే, తలల పక్కనే పేపర్ పెన్సిల్ పెట్టుకోండి, మీరు లేచే లోపల కళ ఎగిరిపోతుంది, కావాలంటే మీరు చూసుకోండి, పక్కనే పెట్టుకుని కళ్ళు తెరవకుండా కళ ఒకసారి గుర్తు చేసుకుని రాయటం మొదలెట్టండి. ఎక్కడో ఉంది లైట్ వెలిగించుకుని మీరు వెళ్లి వెతుక్కుని పెన్ను ఎక్కడుందో, నిన్న ఇక్కడే పెట్టాను ఇక్కడ లేదే అని ఇంట్లో వాళ్ళ మీద ఆర్చేసి పెట్టిన చోట ఏం పెట్టదు చీచి అనుకుంటూ కలయగిలిపోతుంది. అంచేత ఈ విధానాన్ని ఈ శ్లోకం చెప్తుంది. కలల యొక్క నిద్రాస్థితి యొక్క మహత్యము భగవద్గీత కూడా అదే చెప్తుంది. నిచ్చరమస్థితిలో అంతకాలే చమామేవ, అంతకాలంలో నువ్వు ఏవి ఆలోచిస్తావో ఖచ్చితంగా అదే యోనిలో జన్మిస్తావు, గ్యారంటీ అది. మరి రాత్రి నిద్రపోయేటప్పుడు నువ్వేం ఆలోచిస్తావో, కరెక్ట్ గా నువ్వు ఆలోచిస్తున్నావో ఏమవ్వాలి? నువ్వు ఖచ్చితంగా ఆ స్థితిలో లేస్తావు నిద్ర, ఏమీ డౌట్ లేదు అందులో. ఆ ట్రిక్ పట్టుకోవాలంటే ఋషులు పట్టుకున్నటువంటి ట్రిక్ అది. ఖచ్చితంగా మీరు రాత్రి ఇక్కడ పడుకుని ఇంకో చోట మెలుకోవచ్చు. థియోసాఫికల్ సొసైటీలో అనేక మంది ఆ సాధన చేశారు. మహేష్ యోగి ఇన్స్టిట్యూట్ ఉంది కదా, వేదా విజన్ అని వస్తుంది టీవీలో, మన ఆంధ్రాలో మన గుంటూరులో ఎందుకు ఇవ్వటం లేదో వాడు తెలియదు. జండి అలాంటి మంచి ఇవ్వడవాడు, స్టార్ న్యూస్ లో అవి ఇస్తాడు తప్ప. అక్కడ మీరు ఒక చోట ఇక్కడ కూర్చుని ఆ శ్వాస మీద దృష్టి పెట్టుకుని ఎగిరి అక్కడ పడవచ్చు. మీరు చూపిస్తాడు వాడు మీ చేత ఎగిరించి. ఇదంతా మీకు చేయాలి అంటే ఆ నిద్రాస్థితి, చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్, చేతనత్వంలోని మార్పు. నిద్రాస్థితిని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటే, నిద్రాస్థితి కలలలో టైం ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో మీకు తెలుసు కదా. కళ చూస్తారు, ఏదో చిన్నప్పుడు అలా ఉన్నాను, తర్వాత ఉద్యోగిస్తున్నాను, ఉద్యోగిస్తున్నాక 15 ఏళ్ళు వర్క్ చేశాను, ఇంకో 15 ఏళ్ళు ఇంకో చోట చేశాను, రిటైర్ అయిపోయాను, రిటైర్ అయిపోయాక నాకు సన్మానం జరుగుతుంది అని 15 ఏళ్ల కుర్రాడు కళ చూస్తాడు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది కళ్ళలో? 60 సంవత్సరాల వరకు వెళ్ళిపోయాడు వాడు. నిద్రలేచి చూస్తాడు, 2 నిమిషాలు కూడా అయి ఉండదు. ఇదేంటి, స్వప్న స్థితిలో కాలం యొక్క ఎక్స్పాన్షన్ అనుకోండి, కంట్రాక్షన్ అనుకోండి. మన నిద్రాస్థితిలో మీకు రిపీటెడ్ గా చెప్తున్నాను నేను, నిద్రాస్థితి స్వప్న స్థితి కంటే చాలా వేగవంతమైనది. ఆ ఫాస్ట్నెస్ వల్ల మీరు రికార్డ్ చేసుకోలేకపోతున్నారు దాన్ని. ఏం జరిగిందో మీకు ఎందుకు తెలియటం లేదంటే, ఈ ఫ్యాన్కి ఎన్ని బ్లేడ్లు ఉన్నాయని అడిగాను అనుకోండి, ఫుల్ స్పీడ్ మీరు తిరుగుతూ ఉంటే మీరు లెక్క పెట్టలేరు, ఒక బ్లేడు కనిపించదు. అంచేత నిద్రాస్థితి ఫాస్టెస్ట్ లైఫ్, డల్ లైఫ్ కాదు అది. కోట్ల కోట్ల సంవత్సరాల పరిణామ క్రమాన్ని ఒక నిద్రలో లాగించేయచ్చు. యామిష సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సంయమి, సంయమి సాధన చేసేవాడు, సంయమాన్ని ఇంద్రియాలను తన వశంలో చేసుకోదలుచుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా రాత్రే సాధన చేసుకుంటాడు. ఎలా, అందరూ పడుకున్నప్పుడు వీడు మెలకుగా ఉంటాడు. అందరూ పడుకున్నప్పుడు మేము మెలకుగా ఉండటం చాలా సులభం, టీవీ పెట్టేసుకుంటే మెలకుగా ఉండొచ్చు. సంయమి సాధన చేస్తూ మెలకుగా ఉండటం, ఆ నిద్రాస్థితిలోకి ప్రవేశించేటటువంటి విధానం. తర్వాత వనవాసం ఈ సంఖ్యాయ వాసాం శాభరణాని చ భర్తారం అనుగచ్చం చే సీతాయే శశిరోగదౌ. నిద్రాస్థితిలో ఉన్నటువంటి మన ఆత్మబంధువు, నిద్రాస్థితిలో ఉన్నటువంటి దశరథుడు ఏం చేస్తాడు, మీరు జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు, ఇది వనవాసం సార్, నిజమైనటువంటి వనవాసం జాగ్రత్త అవస్థ, అక్కడ కావాల్సినటువంటి బట్టలు, ఈ జాగ్రత్త అవస్థలో ఉపయోగించుకునేటటువంటి ఆభరణాలు లెక్క పెట్టి మరీ ఇస్తాడు. నువ్వు ఇన్నాళ్ళు జాగ్రత్త అవస్థలో ఉంటున్నావు కదా, దీనికి కావాల్సినటువంటి ఏమనవాసం. అంచేత నిజంగా నిద్రాస్థితిని ఉపయోగించుకోగలిగేవాడు ఎక్కడున్నా వాడికి ఆహారం వస్తుంది. ఎక్కడున్న ఋషులకి ఎక్కడి నుంచి ఆహారం వస్తుంది? జోలేవాలా బాబా అని నేను ఒకసారి ఋషికేశ్కి వెళ్ళాను. ఋషికేశ్కి వెళ్తే ఇంకా ఆస్త పైకి వెళ్తే కొంచెం అడవిలాంటి ప్రదేశం, అడవి కాదు అది, ఋషికేశ్ యొక్క అవుట్స్కట్సే. అక్కడ జోలేవాలా బాబా ఉన్నారు అంటే వెళ్ళాను నేను. జోలేవాలా బాబా అంటే సంచి భుజాన్ని వేసుకునే బాబా అనుకున్నాను నేను, అలాంటిదేం లేదు, మామూలుగానే ఉన్నాడు మనిషి. అక్కడ ఒక చిన్న పిల్లల ఉయ్యాల గుడ్డతో కడతారే అలాగో సంచిలా కట్టింది. ఎవరు ఎప్పుడు వెళ్ళినా ఆ సంచిలో మీకు కావాల్సింది ఆహార పదార్థాలు తీసుకు తినేయచ్చు. ఎవరు ఏది కావాల్సి వచ్చినా అది ఆ దేశంలో ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఉంటుందా ఉండదా అన్న ప్రసక్తి లేదు. అంతా పైపింగ్ హాట్, వేడిగా బయటకు వస్తుంది, చేయి పెడితే కాలుతుందా అన్నంత వేడితో. మళ్ళీ అదేం లేదు, మామూలు గుడ్డ సంచి, కాషాయ బట్ట మట్టి కొట్టుకుపోయి ఎన్నాళ్ళ బట్టి కట్టుందో అది. అంచేత మనకు కావాల్సినటువంటి ఆహారం మనం చెప్పుకుంటాం నోటితో అంతే, దానే దానే పే లిఖాహే కానే వాళ్ళే కానామని, కానీ నమ్మం మనం. కానీ కారణ జగత్తులో నిద్రాస్థితిలో వెళ్ళినటువంటి వాళ్ళకి ఇది అనుభూతి వస్తుంది. అది అనుభూతి వచ్చాక ఇక్కడ ఈ ప్రపంచంలో నాకు ఎలా గడుస్తుంది అనేటటువంటిది ప్రశ్నే రాదు వాడికి. ఇంచేనంటే అసలు ఇది లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి జీవితము కానీ కాదు. కారణ జగత్తు భూర్భువ స్వహ దాటి వెళ్ళిపోయిన తర్వాత అసలైనటువంటి జీవితం మొదలవుతుంది. ఆత్మ యొక్క మజిలీలు. ఇంతవరకు ఇదంతా వేస్ట్, సింపుల్ వేస్ట్ అనమాట. కాలేజీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు, డిబేట్స్ లో ఫస్ట్ వచ్చాడు, లాజిక్ లో ఫస్ట్ వచ్చాడు, మాక్ పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ గా చేశాడు. ఇదంతా ఎక్కడ చేశాడు? కాలేజీలో చేశాడు. బయటకు వచ్చాక భగవంతుడు తెలియాలి. అంచేత ఇక్కడ మీరు ఎన్ని ప్రెసిడెంట్షిప్పులు చేసినా, ఎంత గొప్పదైనటువంటి స్థితిలో ఉన్నా, ఎంత నీచమైనటువంటి స్థితిలో ఉన్నా, ఏం అవ్వదు. అసలైన స్థితి ఎప్పుడు? ఓం భూర్భువస్వః, దీన్ని దాటేసి మీరు వెళ్ళిపోతే ఏమవుతున్నప్పుడు? రాజా సత్యంత ధర్మశ్చ, రాజా కులవతాం కులం, రాజా మాతా పితా చైవ, రాజా హితకరీ నృణాం. అక్కడ ఇక్కడ మనం పడుతున్నటువంటి కష్టాలు, ఇక్కడ మనకు వచ్చినటువంటి బాధలు, ఇక్కడ మనం వచ్చినటువంటి రోగాలు, అవన్నీ కూడా మనకి హితకరమైనవే అని అర్థమవుతుంది. తల్లి తండ్రి మనకి ఎప్పుడు ఎలాగ మంచిని కోరుతారో, ఈ భౌతిక జగత్తులో మనం ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా మనకి బంధువే, ప్రతి పరిస్థితి కూడా మనకి తల్లిదండ్రి వలె పోషించేదే. అదే సత్యము, అదే ధర్మము, అదే కులవంతుల యొక్క కులము అని గుర్తించుకున్నాక, నిరీక్ష సమూర్తంతో దదర్శో భరతో గురుం ఉటజే రామమాసీనం జటా మండలధారిణం. రాజమహల్స్లో కాస్ట్లీ అట్మాస్ఫియర్ లో ప్రకృతికి మనం దూరం అయిపోతాం, అంతే కదా. ఎంత మీరు కాస్ట్లీ అట్మాస్ఫియర్ తయారు చేసుకుంటే మీరు ప్రకృతికి అంత దూరం అయిపోతాం. నిజమైనటువంటి రాముణ్ణి, నిజమైనటువంటి ఆత్మారాముణ్ణి దర్శనం చేయాలి అనుకుంటే, ఎవడో నిజమైనటువంటి ఆత్మారాముణ్ణి దర్శనం చేసుకోవాలి అనుకుంటాడు, ఆత్మ మీద మాత్రమే ప్రేమ ఉన్నవాడు భరతుడు, మిగతా అక్కర్లేవాడికి. భారత అంటేనే అర్థం అది, మనది భారతదేశం అంటేనే అర్థం ఏంటి అంటే భగవంతుడు అనేటటువంటి వెలుగు మీద తప్ప ఇంకా దేని మీద రుచి లేనటువంటి వ్యక్తులు భారతీయులు. ఆ నిర్వచనం కనుక ఇచ్చుకున్నాం అనుకోండి భారతీయులకి, ఎంతమంది భారతీయులు అవుతాం? క్వశ్చన్ మార్క్ అది. అంచేత ఆ భరత తత్వము, గురుపాదుక పూజనము అసలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. రాముడు యొక్క పాదుకల్ని తీసుకెళ్లి ఆ పాదుకల్ని సింహాసనం మీద పెట్టి ఆ పాదుకలకు ప్రతిగా రాముడే ఉండి ఉంటే ఏ విధంగా రాజ్యం చేస్తాడో అనుకుని 14 ఏళ్ళు రాజ్యం చేస్తాడు. మిమ్మల్ని కూడా ఏం కోరుతున్నాను నేను, ప్రకృతికి దగ్గరగా ఉండండి. ఏ ప్రకృతికి? మిమ్మల్ని ప్రకృతి ఎక్కడ ఉంచితే అక్కడ. మీరంచేత కుటీరం వేసేసుకోవంటారా మాస్టారు?